The Voice of India. Mind Media, The Voice of India.
Mind Media, The Voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమం ఫిబ్రవరి 24, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: All the opinions, views in the following program, either expressed or implied, are solely of the host and do not necessarily reflect the views and opinions of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained the proper permissions from the original contributors, and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased, and hence listeners' discretion is advised.
Mind Media శ్రోతలకి శుభ స్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం భడారే విచిత్రం కార్యక్రమానికి. మామూలుగా శనివారాలు అనగానే మనము కొంచెం ఆన్ లైటర్ నోట్ సంగీతమో సాహిత్యమో లేకపోతే ఒక ప్రముఖ వ్యక్తి గురించో పురాణాలో ఏదో ఒకటి మాట్లాడుకుంటాం, అపార్ట్ ఫ్రమ్ అవర్ రొటీన్ కదా. అందులో భాగంగా నేను ఇవాళ ఇది అంటే ఎందుకు ఈ టాపిక్ తీసుకోవాల్సి వచ్చింది అనేది నేను ఫస్ట్ చెప్తాను, ఆ తర్వాత దాన్ని బట్టి మీకే అర్థమవుతుంది టాపిక్ ఏంటనేది. ఇవాళ రేపు ఈ మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి ప్రత్యేకంగా ఒక మేనేజ్మెంట్ స్టడీస్ అనేది ప్రత్యేకంగా పెట్టి ఎవరితో ఎలా ఉండాలి ఏంటి అనేది నేర్చుకుంటున్నాం. కానీ దీనికన్నా చాలా ముందే భగవద్గీత మేనేజ్మెంట్ టెక్నికే. మన పంచతంత్రంలో విష్ణు శర్మ చెప్పిన కథలు ఇలాంటి మేనేజ్మెంటే. ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో ఎలా ఉండాలి, ఫ్రెండ్స్తో ఎలా ఉండాలి, ఫ్రెండ్స్లా నటిస్తూ వెన్నుపోటు పొడిచే వాళ్ళతో ఎలా ఉండాలి, ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు, క్రైసిస్ మేనేజ్మెంట్, ఇవన్నీ ఇప్పుడు మనకి ఇదిగో బీబీఏలు ఎంబీఏలు ఇలాంటి క్లాసులు ఇవన్నీ వచ్చినాయి, మేనేజ్మెంట్ బీబీఎంలు ఇలాంటివి. కానీ లాంగ్ బ్యాక్ మనకి ఎవ్వరూ నేర్పలేనంత గొప్పగా మన పురాతన కాలం నుంచి మన ట్రెడిషన్ అండ్ కల్చర్లో ఎన్నెన్నో కథలు. అసలు అవన్నీ ఎందుకు, రామాయణం మహాభారతం భాగవతం ఇవి చదివితే ఎన్నెన్ని విషయాల్లో ఎలాంటి సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేయాలనేది మనకి కొన్ని వేల లక్షల ఎగ్జాంపుల్స్ దొరుకుతాయి. అందులో ఎవరి వైపు నుంచి చూస్తే వాళ్ళు చేస్తున్నది కరెక్టే, కానీ యూనివర్సల్లీ విచ్ ఇస్ వెరీ యాక్సెప్టబుల్ అనేది మనకు కూడా తెలిసి ఉండాలి కదా. సో అలా తెలియడానికి ఇలాంటివన్నీ చదివితే కనుక ఓకే ఇలాంటి టైంలో ఇలా చేయాలి, ఇలాంటప్పుడు ఇలా చేయాలని మనకి ఒక ఐడియా వస్తుంది. ఇవాళ రేపు ఇది నిజంగా చాలా ల్యాకింగ్, చాలామందికి ఈ యొక్క మెంటాలిటీయే రావట్లేదు, తెలియట్లేదు. ఐదర్ గుడ్డిగా నమ్మేసి మోసపోవడం, లేకపోతే కంప్లీట్లీ ఎవరిని నమ్మకుండా ఏదో అసలు ఒక పెద్ద అంటే వీళ్ళకే అన్నీ తెలుసు ఇంకెవరిని మనం ఏమి అసలు పట్టించుకోక్కర్లేదు అన్నంత మెటీరియలిస్టిక్గా డిటాచ్డ్ ఫ్రమ్ ద సో కాల్డ్ వరల్డ్ అనే టైప్లో ఉంటున్నారు, లేదంటే కంప్లీట్లీ ఇన్వాల్వ్డ్గా ఉంటున్నారు. తామరాకు మీద నీటి బొట్లాగా ఉన్నట్టే ఉండాలి కానీ ఉండనట్టు ఉండాలి. మనం మనకే కొత్తగా పరిచయం అవ్వాలి. అలా అని చెప్పి ప్రపంచంతో సంబంధాలు తగ్గకూడదు అంటే ఎలా ఉండాలి? అసలు ఒక ప్రపంచంలో ఒక సొసైటీలో మనం ఉన్నాము అన్నప్పుడు వాటికి కొన్ని ఏవో మినిమం ఇలా కొన్ని రూల్స్ ఉంటాయి కదా. సో ఆ రూల్స్ ఏంటి, నీతి ఎట్లా ఉంటే కరెక్టైన మంచి నీతి అనగానే అందరూ ఏమనుకుంటారు, ఇప్పుడు పంచతంత్రంలో చెప్పిన నీతి కథలు కానీ ఇవన్నీ ఏంటంటే విష్ణు శర్మ చెప్పిన కథలు ఏవైతే ఉన్నాయో అవన్నీ రాజకుమారులకి మామూలుగా కూడా చెప్పచ్చు, మీ నాన్న చెప్పిన మాటే వినాలి, మీ అమ్మ నాన్న మాత్రమే నీకు మంచి అదేంటి ఒక భవిష్యత్తును ఇవ్వగలరు, ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనేది ఎప్పుడు మనం రాజులయ్యి ఉన్నప్పుడు ప్రతి వాళ్ళని నమ్ముతున్నట్టే ఉండాలి కానీ ఎవరిని నమ్మకూడదు, వెన్నుపోటు ఎప్పుడు ఎట్నుంచైనా రావచ్చు, ఇలాంటివన్నీ కూడాను ఎవరు చెప్తారు, ఎవరైనా చెప్పినా ఎవరు వింటారు కదా. తండ్రి చెప్పాడనుకోండి ఏమో అనుకుంటారు. రాజు కొడుకు మంత్రి కొడుకు కలిసి తిరుగుతున్నప్పుడు ఎప్పుడు రాజు మంత్రి విభేదించి వాళ్ళ కొడుక్కి చెప్పి ఏం చేయిస్తారో, ఇవన్నీ అసలు ప్రతి ఒక్కటి ప్రతి వాళ్ళకనే కాదు, రాజులు మంత్రులనే కాదు, ఇప్పుడు మనం కూడాను ప్రతి ఒక్క అడుగులో మన జీవితంలో మనం ఖచ్చితంగా కష్టాలని ఫేస్ చేస్తూనే ఉంటాం. ఆ కష్టాలని ఎదుర్కోవడానికి మనం ఎన్నుకునేటటువంటి మార్గము, అసలు ఆ కష్టాలని ఒక పెద్దంత కొండలా కాకుండా ఒక చిన్న గులకరాయిలాగా భావించి దాన్ని పక్కకి కాలుతో నెట్టేసి వెళ్ళిపోవడమా, లేదు దాన్ని కంప్లీట్ అది పెద్దది అని తెలిసి కూడా దాన్ని మొత్తం పర్వతారోహణ చేసి దిగి మళ్ళీ వెళ్ళడమా, లేదు పక్కన ఇంకో దోవ సైడ్గా ఒక చిన్నది కాలి బాట చేసుకుని వెళ్ళడమా, ఈ ఆప్షన్స్ అన్నీ మనకి ఉంటాయి. దాంట్లో నుంచి మనము అత్యుత్తమమైనది ఎన్నుకుంటాం. మరి ఆ అత్యుత్తమైనది ఏది అని అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఉంటుంది. పిడుగుకి భిక్షానికి ఒకటే మంత్రం కాదు. కొన్నిసార్లు కాలిబాట చేసుకుని వెళ్ళిపోవడం కరెక్టు, కొన్నిసార్లు గులకరాయలాగా పక్కకి తప్పించేసి వెళ్ళిపోవడం కరెక్టు. సో ఒక్కొక్కసారి ఒక్కొక్కటి. ఇదే క్రైసిస్ మేనేజ్మెంట్ అంటే, టైం ఎక్కువ ఉందనుకోండి నెమ్మదిగా కాలిబాట చేసుకుని వెళ్ళడమే. ఇవేవి కాదు అసలు అనుకుంటే ఇదిగో సొరంగం లాంటిది ఒకటి తవ్వుకునైనా సరే అక్కడ లోపల నుంచి ఎవరికి తెలియకుండా వెళ్ళడం, ఇలా రకరకాలు ఉంటాయి. సో ఎప్పుడు ఏది అనేది అది మన విచక్షణ, అప్పుడున్న పరిస్థితులు, అప్పుడు మన దగ్గర ఉన్న ప్రాప్స్, వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. మన దగ్గరేమో కనీసం గుణపం కూడా లేకుండా చిన్న సూది లాంటి దాంతో మనము అప్పుడు కూర్చుని సొరంగం తవ్వుతామంటే అది క్రైసిస్ మేనేజ్మెంట్ అనిపించుకోదు. సో యాక్ట్ అకార్డింగ్ టు సిచ్యువేషన్ అనేది మనకి ఇందులో ఏ కథ చూసుకున్నా అదే చెప్తుంది. అటు పంచతంత్రం కానీ ఇటు మహాభారతం కానీ భాగవతం కానీ రామాయణం కానీ ఏదైనా సరే, మనిషి ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు. అండ్ నీతి విషయానికి వస్తే మనకి రెండు రకాలు ఉన్నాయి. మనము ఒక 3-4 వారాల నుంచి ఎక్కువగా పౌరాణిక పాత్రల విషయంలో మాట్లాడుకుంటున్నాం. ఏకలవ్యుడి గురించి మాట్లాడుకున్నాం, కృష్ణుడి గురించి మాట్లాడుకున్నాం. సో అలాగా మనకి తెలిసి ఇంకా బోలెడన్ని ఉన్నాయి ఇలాంటి మన పౌరాణిక క్యారెక్టర్స్, వాటి నుంచి మనం నేర్చుకోవాల్సినవి. అయితే కొంచెం, ఎందుకంటే అన్ని మైథలాజికల్ క్యారెక్టర్స్ తీసుకునే కన్నా కూడా కొన్ని నిజంగా ఉన్న క్యారెక్టర్స్, అంటే ఇవి నిజంగా లేవన్న ఉద్దేశం కాదు, కొంతమంది పర్సెప్షన్ ప్రకారం ఇవన్నీ మనం మంచిగా నడుచుకోవడానికి కేవలం చెప్పినటువంటి కథలే తప్ప, పుక్కిట పురాణాలే తప్ప నిజాలు కావు అని అంటారు. కానీ సైంటిస్టులే రామసేతు విషయంలో మనం మాట్లాడుకున్నాం కూడా, రామసేతు విషయంలో ఇది కరెక్టే, కోరల్స్ని వేశారు, అసలు సేతు బ్రిడ్జ్ అనేది ఒకటి ఉన్నది నిజంగానే, అది సాక్ష్యము రామాయణం జరిగిందనడానికి అని చక్కగా వాళ్లే చెప్పారు. బట్ స్టిల్ ఎవరి ఇవి వాళ్ళకు ఉంటాయి. సో అందుకని సరే పౌరాణిక పాత్రల విషయం కొద్దిసేపు పక్కన పెడితే, అసలు చాణక్యుడైతే అందరికీ తెలిసిందే కదా. చాణక్యుడు చెప్పినటువంటి నీతి సూత్రాలు రాజనీతి పరంగా కానీ మామూలుగా కానీ ఎంతోమంది అవి ఇప్పటికీ పాటించదగ్గవి. ఇవి ఎప్పుడు బీసీ కాలం నాటివి, కానీ ఇప్పటికీ వాటిని ప్రామాణికంగా తీసుకుని అర్థశాస్త్రం అంటూ అసలు నేర్చుకోవాలి అని అంటే ఆయన చెప్పినటువంటి ఆ సూత్రాలు కనుక కరెక్ట్గా మనం పాటిస్తే అసలు గోల్డ్ మెడల్తో సమానము. ఇంకా అసలు మనం ఏమీ చేయక్కర్లేదు. అంత ఏదో అరటిపండు ఒలిచి చేతిలో పెట్టి అంత క్లియర్గా ప్రతి ఒక్క విషయాన్ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. సో రాజనీతి పరంగా సలహాలు ఇవ్వడం విషయంలో అసలు నీతి సూత్రాలు ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు, మామూలుగా మనకు ఎవరైనా నీతి చెప్పారనుకోండి మనం అసలు మనం పట్టించుకోము. కానీ ఆయన చెప్పినటువంటి నీతి సూత్రాలు, చెప్పినటువంటి విధానము ఇవన్నీ కూడా చాలా యునిక్గా ఉన్నాయి. అందుకనే ఈ శనివారాలు చాణక్యుడి నీతి సూత్రాలు, విదుర నీతి, తర్వాత పంచతంత్రంలో మన విష్ణు శర్మ చెప్పినటువంటి నీతి కథలు రాదర్, ఇవన్నిటి గురించి ఇప్పుడే ఎందుకు ఇవి అని అంటే గనక మేనేజ్మెంట్ క్రైసిస్ తెలియట్లేదు, ముఖ్యంగా యూత్కి అసలు తెలియట్లేదు. అండ్ సెకండ్ పాయింట్, ఇప్పుడు అసలే ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి. సో ఇప్పుడు మైండ్ ఇంకా బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఈ ఎగ్జామ్స్ టైంలో పిల్లలు పడే టెన్షన్, యూత్ పడే టెన్షన్ అంతా ఇంత కాదు. పిల్లలు అంటే 10th ఇంటర్మీడియట్, 18 దాటిన వాళ్ళంతా యూత్, వాళ్ళకు కూడాను ఇదిగో ఇప్పుడు ఈ బీబీఏలని అవని ఇవని ఏవో ఎగ్జామ్లు అవి జరుగుతున్నాయి. కాబట్టి ఎవరికైనా సరే జీవితం అనేది ఒక ఎగ్జామ్. అసలు ప్రతిరోజు ఒక క్వశ్చన్ పేపర్ మనకి బ్లాంక్ పేపర్ ఇస్తుంది రాసుకోమని, అది ఎలా రాసుకుంటామన్నది అది మన చేతిలో ఉంటుంది. సో ఈ మేనేజ్మెంట్ క్రైసిస్ అనేది ఎంతలా నిజంగా ఒక బర్నింగ్ ప్రాబ్లం అయిపోయింది. క్రైసిస్ మేనేజ్మెంట్, మేనేజ్మెంట్ క్రైసిస్, వర్డ్స్ జంబులైనా కూడా ఆ రెండు నిజంగానే ప్రాబ్లమ్స్ తయారైనాయి. కాబట్టే వాటిని అసలు ఎలా హ్యాండిల్ చేయాలి అనే విషయం మీద ఇవాళ ముందు మన చాణక్యుడితో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ చాణక్యుడి నీతి గురించి చెప్పే ముందు అసలు చాణక్యుడి గురించి కొంచెమన్నా తెలుసుకుంటే బాగుంటుంది కదా, అందుకే ఒక చిన్న విరామం తర్వాత ముందు చాణక్యుడి గురించి తెలుసుకుందాం, ఆ తర్వాత నీతి గురించి కూడా మాట్లాడుకుందాం.
ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమంలో ఒక చిన్న విరామం, స్టే ట్యూన్.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా, వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రం వాషింగ్టన్ డిసి, కేపీ కనకప్రసాద్ ఫ్రం ఆల్బనీ న్యూయార్క్, and VB Venkata Bhamidipati from Washington DC. Stay tuned all the time to Mind Media and Guruvaram nadu matram marchipokandi Techie Talk.
Hi everyone, this is your playback singer Bhargavi Pillai and you're listening to Mind Media, the voice of India. Idi Bhartiya Swaram.
Oh, నేనులే కలకాలమిగాతరగిలేనులే కలకాలమిగాతరగిలేనులే రగిలేనులే.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. సో ఇవాళ మనం నీతి వాక్యాలు చెప్పినటువంటి ఒక తెలివైన చాణక్యుడి గురించి మాట్లాడుకుంటున్నాం. ముందు చాణక్యుడి గురించి కొంచెం చెప్పిన తర్వాత అప్పుడు ఆయన నీతి సూత్రాల గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం కదా. ఫస్ట్ మౌర్యవంశ చక్రవర్తి అయిన చంద్రగుప్తుడికి చాణక్యుడు ఒక పర్సన్, మన సెక్రటరీ ఉంటారు కదా పిఎస్, అలా అన్నమాట, సలహాదారుడు అండ్ మంత్రి, మామూలు మంత్రి కాదు ప్రధానమంత్రి అని చెప్పుకోవచ్చు. చాణక్యుడు అంటే తన లైఫ్ ఎలా గడిచింది అనే దానికన్నా ముందు క్రీస్తుపూర్వం 350 నుంచి 285 మధ్య కాలానికి చెందినవాడు. పర్ఫెక్ట్గా ఎప్పుడు అన్నది అయితే తెలియదు కానీ, అండ్ తన మెయిన్ ప్రొఫెషన్ వచ్చేసి తక్షశిల యూనివర్సిటీలో ప్రొఫెసర్. తక్షశిల విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్లో టీచర్గా పనిచేశాడు. మనకి కౌటిల్యుడి అర్థశాస్త్రం అని చెప్పి మనకి చెప్తూ ఉంటారు, ఆయన రాసిన బుక్కే అది. చాణక్యుడికి కౌటిల్యుడు అని ఇంకో పేరుంది, అలాగే విష్ణుగుప్తుడు అని కూడా అంటారు అతన్ని. పాటలీపుత్ర రాజ్యాన్ని పద్మనందుడు అనే ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతని దగ్గర చాణక్యుడు, రాక్షసుడు అని ఇద్దరు మంత్రులు ఉన్నారు, అందులోనూ మెయిన్ చాణక్యుడు. పద్మనందుడికి సునంద, మురయ అని ఇద్దరు భార్యలు. మురయకి ఒక్కడే ఒకడు కొడుకు, తనే చంద్రగుప్తుడు. వేరాస్ సునందకి 9 మంది కొడుకులు, వాళ్ళని నవనందులు అని పిలిచేవాళ్ళు. ఒకరోజు ఓ జ్యోతిషుడు వచ్చి పద్మనందుడితోటి చంద్రగుప్తుడు రాజవుతాడు అని చెప్తాడు. ఇది విన్న సునంద చంద్రగుప్తుడిని రాజుని కానివ్వకుండా రాజ్యంలో నుంచి వెళ్ళగొట్టాలి ఎలాగైనా అని ఒక ప్లాన్ వేస్తుంది. వేస్తే ఆ ప్లాన్ ఏంటంటే చాణక్యుడు పద్మనందుడిని చంపి చంద్రగుప్తుడిని రాజుని చెయ్యాలి అని చూస్తున్నాడు, ఇది ఒక కుట్ర, ఒక ప్లాన్ జరుగుతుంది తన వెనకాల అని ఒక రూమర్, ఒక గాసిప్ స్టార్ట్ చేస్తారు. రాక్షస మంత్రితోటి సునంద కలిసి ఈ పద్మనందుడు నమ్మేటట్టు ఇదే విషయాన్ని బాగా, అంటే సాక్ష్యాలతో సహా అన్నట్టుగా ఓ 2-3 మొత్తానికి ఈ విషయాన్ని బాగా ప్రాపగేట్ చేస్తారు. అది నమ్మి పద్మనందుడు విపరీతమైన కోపంతో నిండు సభలో చాణక్యుడిని తన సిగ, అంటే ఈ పిలక ఉంటుంది కదా, ఆ పిలకను పట్టుకుని చాణక్యుడితో పాటు చంద్రగుప్తుడిని కూడా బయటికి గెంటేస్తాడు. నిండు సభలో అవమానం జరిగేసరికి చాణక్యుడు నా జుట్టు పట్టుకుని, నా సిగను పట్టుకుని, నువ్వు ఇలా చేసావు కాబట్టి నందవంశం నాశనమైపోతుంది. చంద్రగుప్తుడు రాజయ్యే వరకు నేను అసలు ఇది ముడవను కూడా ముడవనేసి గని ఇలాగే అట్టు పెడతాను, ఇది నా ప్రతిజ్ఞ అని చెప్పి శపథం చేస్తాడు. చాణక్యుడు అడవికి రాజైన పర్వతకుడి సహాయంతో పాటలిపుత్రని ఎలాగైనా సరే గెలవాలి అని అతనితోటి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంటాడు. ఏంటా ఒప్పందం అంటే, చాణక్యుడు తన దగ్గర ఒక శిష్యుడు ఉంటాడు ఇందుశర్మ అని. ఆ ఇందుశర్మని పాటలిపుత్రలో చాణక్యుడు మరణించాడు అని ఒక చిన్న గాసిప్ సృష్టించు అని చెప్పి పాటలిపుత్రకు పంపిస్తాడు. సో చాణక్యుడు, చంద్రగుప్తుడు వీళ్ళిద్దరేమో అడవిలో ఆ పర్వతకుడు ఉన్నాడు కదా రాజు, అతని దగ్గర నీడలో ఉంటారు. వేరెన్ ఈ శిష్యుడైన ఇందుశర్మ పాటలిపుత్రకు వెళ్ళి చాణక్యుడు చచ్చిపోయాడు అని చెప్పి నెమ్మదిగా గాసిప్ స్టార్ట్ చేస్తాడు. అప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఇందుశర్మని పాటలిపుత్రకి ఒక ఈ మన మాంక్స్ ఉంటారు కదా బుద్ధిస్ట్ మాంక్స్, అలాంటి బౌద్ధ సన్యాసి వేషంలో పంపించి సునందాదేవితోటి తను ఒక మెజిషియన్ అని, చనిపోయిన వాళ్ళ ఆత్మలతోటి మాట్లాడించగలనని చెప్పిస్తాడు. అది నమ్మిన సునంద మంత్రి చాణక్యుడి ఆత్మని నాకు పిలిచి మాట్లాడించు అని చెప్పి అడుగుతుంది. అప్పుడు ఇందుశర్మ చాణక్యుడిని ఒక పెట్టెలో పెట్టి అంతఃపురానికి తీసుకొచ్చి దానిని ఒక ఏదో మ్యాజిక్ బాక్స్, ఒక మంత్రపు పెట్టే అని చెప్పి చెప్తాడు. ఏదో ఊరికినే బిల్డప్ కోసమని కొన్ని మంత్రాలు అవి ఇవి సౌండింగ్లు బాగా వచ్చేటట్టు కొంచెం చదివి పెట్టె మూతని తెరుస్తాడు. అప్పుడు చాణక్యుడు ఉగ్రరూపంతో కత్తి పట్టుకొని లేచొచ్చి సునంద కొడుకులైన నవనందులు ఎవరైతే ఉంటారో అలా 9 మందిని చంపేస్తాడు. అది చూసిన సునంద, అరే 9 కొడుకులు ఇలా చనిపోయారే 9 మంది అని చెప్పి షాక్లో బాధపడుతూ ఆ అంతఃపురం పైనుంచి కిందకి దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. పద్మనందుడికి ఈ విషయం తెలిసి తప్పించుకుంటాడు. కానీ చాణక్యుడు చాలా తెలివైనవాడు. పద్మనందుడి స్నేహితుడి వేషంలో వెళ్ళి పద్మనందుడిని కత్తితో పొడిచి చంపుతాడు. అదే టైంలో చంద్రగుప్తుడు పర్వతకుడి సహాయంతో పాటలిపుత్రని అటాక్ చేయడానికి సైన్యాన్ని తీసుకుని వచ్చి ఇక్కడ పాటలిపుత్ర సైన్యాన్ని మొత్తాన్ని నాశనం చేసి కోటని ఆక్రమించుకుంటాడు. తర్వాత చంద్రగుప్తుడిని రాజును చేస్తాడు చాణక్యుడు. సరే, రాజు అయిపోతాడు, మంచి పాలన అది ఇది బాగానే సాగుతూ ఉంటుంది. ఈలోపు ఈ రాజ్యాన్ని ఇప్పుడు పరిపాలించే క్రమంలో ఎక్కువగా మొత్తం అంతా కూడాను చంద్రగుప్తుడికి చాణక్యుడే మొత్తం అన్ని సలహాలు ఇస్తూ ఉంటాడు. అయితే ఆ కాలంలో గ్రీక్ చక్రవర్తి అయిన అలెగ్జాండర్ భారతదేశం మీద దండెత్తి పంజాబ్లో ఉన్న కొంత భాగాన్ని గెలుచుకుని దానికి తన రిప్రజెంటేటివ్గా సెల్యూకస్ అనే అతన్ని పెడతాడు. చాణక్యుడు చంద్రగుప్తుడి చేత సెల్యూకస్ని వెళ్ళగొట్టించి సెల్యూకస్ చెల్లెలు ఒక అమ్మాయి ఉంటుంది, అతన్ని చంద్రగుప్తుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఆ తర్వాత చాణక్యుడు ఎన్నో ప్రమాదాల నుంచి తన తెలివితేటలతో చంద్రగుప్తుడిని కాపాడుతూ వస్తూ ఉంటాడు. అప్పుడు తనకు ఒక ఐడియా వస్తుంది, ఎప్పుడు నేను కాపాడే కన్నా అసలు వీళ్ళకి మెయిన్ ఉండేవి ఏంటి ప్రమాదాలు అని ఆలోచిస్తాడు. ఆలోచిస్తే ఎవరైనా ఇన్వేడ్ చేయడానికి సైన్యంతో వచ్చి ఫైట్ చేసి కత్తితో పొడవడం, లేదు ఇంటర్నల్గా ఎవరైనా వెన్నుపోటు పడవాలంటే కనుక ఏదన్నా విషప్రయోగం లాంటివి చేయడం, ఇలాంటివేవో ఉంటాయి. సో ఎప్పుడూ నేను దగ్గరుండి ఇది ఇది ఇలాగా ఇది ఇలాగా ఇప్పుడు ఏమన్నా జరుగుతుందేమో ఒకసారి చూడు, ప్రమాదాన్ని ఊహించు అని ప్రతిసారి ఒక సెక్యూరిటీ సిస్టమ్ లాగా అట్లా నేను ఉండడం అంటే కుదరకపోవచ్చు. సో నెక్స్ట్ ఏంటి, దానికి ఒక ఆల్టర్నేటివ్ ఏంటి అని ఆలోచిస్తే తనకు తట్టింది ఏంటంటే, ఈ విష ప్రయోగాలు ఇలాంటివి ఒకవేళ జరిగినా కూడా తను తట్టుకునేటట్టుగా ఉండాలి అని. సో దానికి ఏం చేశాడు నేను చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్.
అగ్గగ్గగ్గగ్గగ్గో, మందలించకుంటేనే పోతురు. నేను మీ ఎన్నెలమ్మని, ఇంటికాడంత మంచిదేనా? గుర్తు పట్టలే కదా? అవు మళ్ళ 15 ఏండ్లు అయింది దేశం ఇడ్సబెట్టి. ఈ 15 ఏండ్లల్లా మస్తు గమ్మత్ 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 ముచ్చట్లున్నాయి. ఇక చిన్నతనం ముచ్చట్లు అంటారు, గవి లేకుండా మనం ఉంటామా? ఇక ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు అన్ని కలిపి చెప్పుకుందారి. యాదమర్వకుంటీనుండ్రి ఎన్నెలమ్మ ఏటకారాలు ఇంటారు కదా.
ఎన్నెలమ్మ ఏటకారాలు ప్రతి ఆదివారం 2:30 నుంచి 3:30 వరకు. ఇది మై ఇండ్ మీడియా కెనడా కెంచి నొస్తున్న భారతీయ స్వరం.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 ఆమడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలో us on twitter.com/mindmedia. Subscribe to Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
శ్రీకృష్ణ గారి కలర్స్ ఆఫ్ మ్యూజిక్ ఆల్బమ్ నుండి 1 మినిట్ మ్యూజిక్ బైట్.
శృంగార రచనగా చెప్పిని జోలా సంగతి సకల
మైండ్ మీడియా ఆడియో బుక్. అరే అసలే మైండ్ మీడియా టాక్ షోస్ ట్రెండీగా ఇన్ఫోటైన్మెంట్ తో అందరినీ అలరిస్తున్నాయి కదా, మరి మైండ్ మీడియాలో మీకు నచ్చిన షోస్ ని మిస్ అయ్యారా? నో ప్రాబ్లం, మీరు వినలేకపోయిన పాడ్కాస్ట్ లో అన్ని ఒకే చోట audioboom.com/channel/mindmedialo వినొచ్చు. నచ్చిన షోస్ ని మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటున్నారా? మరి అలాంటివి మళ్ళీ మళ్ళీ వినాలన్నా వినొచ్చు. సో జస్ట్ సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
Mind Media, the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. సో ఇవాళ మనం చాణక్యుడి గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అయితే అందులో భాగంగా నేను ఈ విష ప్రయోగాల నుంచి తప్పించుకోవడానికి ఒక ఉపాయం చెప్పాడని చెప్పాను కదా, అదేంటో ఇప్పుడు చెప్తాను. గిట్టని వాళ్ళు ఎవరో మంచిగానే ఉంటూ విష ప్రయోగం చేస్తే కనిపెట్టడం చాలా కష్టం. అందుకని చంద్రగుప్తుడు ఇట్లాంటివన్నీ తట్టుకోవాలి అని అంటే గనక అతని ఆహారంలో రోజు కొంచెం కొంచెం విషం కలిపి ఇవ్వడం బెస్ట్ అని చెప్పి చాణక్యుడు ఐడియా ఇచ్చాడు. ఒకవేళ ఎవరైనా వేరే రాజులు విష ప్రయోగం చేసి చంద్రగుప్తుడిని చంపాలని ట్రై చేసినా కూడా చంద్రగుప్తుడికి ఏమీ కాదు. రోజు ఈ కొంచెం విషం తీసుకుంటూ ఉంటే బాడీకి విషం అలవాటైపోతుంది కాబట్టి తర్వాత నిజంగా విషం ఇచ్చినా కూడా పెద్దంత ఏమీ అసలు ప్రయోజనం ఉండదు అది. సో అప్పుడైతే కనుక ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అనే ఉద్దేశంతో అలా చేస్తాడు. కానీ ఒకరోజు ఏమవుతుందంటే చంద్రగుప్తుడి భార్య అయిన దుర్ద తన భర్త ఆహారంలో కొంచెం తింటుంది. అసలే అప్పుడు తనేమో కడుపుతోంది. సో అందులో ఆ ఆహారంలో విషం ఉండడం వల్ల ఆమె చనిపోతుంది. కానీ చాణక్యుడు తన కడుపులో ఉన్న బిడ్డ ఇంకా బ్రతికే ఉన్నాడు అని గ్రహించి తన కడుపుని కోసి బిడ్డను బయటికి తీసి ఆ బిడ్డ తలలోకి ఒక చుక్క విషాన్ని పంపిస్తాడు. అలా ఆ బిడ్డను బ్రతికిస్తాడు. అతనికి చుక్క విషాన్ని పంపించడం వల్ల అతని పేరు బిందుసారుడు అని పెట్టారు. తర్వాత బిందుసారుడు పెద్దయ్యి రాజవుతాడు. అయితే ఈ బిందుసారుడి దగ్గర సుబంధు అని ఒక మంత్రి ఉండేవాడు. ఈ సుబంధుడికి చాణక్యుడు అంటే అస్సలు పడదు. అందుకని బిందుసారుడికి ఉన్నవి లేనివి అన్నీ ఎక్కించి చెప్పి అసలు మీ అమ్మని చంపించేయాలని అని అనుకున్నది ఈయనే, చంపించింది కూడా ఈయనే విషం పెట్టి అని మొత్తానికి నమ్మేస్తాడు. అది విని బిందుసారుడు చాణక్యుడి మీద కోపంతో ఎలా అయినా సరే అతను చంపేయాలని అనుకుంటాడు. అది తెలుసుకున్న చాణక్యుడు తన ఆస్తినంతా అనాథలు, అంగవైకల్యం ఉన్నవాళ్ళు, పేదలు, తర్వాత భర్త చనిపోయిన వాళ్ళు, విధవలు, అలాంటి వాళ్ళందరికీ పంచి అతను విషాహారం తీసుకుని నీళ్ళల్లో కూడా విషం కలుపుకొని అది కూడా తాగేసి కుప్పగా ఒక ఎరువు పోసి ఉంటుంది, ఆ ఎరువు మీద కూర్చుంటాడు, ఎరువులో కూర్చుంటాడు, పేర్చిన ఎరువులో. అయితే ఇంతలో ఏమవుతుందంటే బిందుసారుడు తన తండ్రి ద్వారా అండ్ తనని పెంచిన ఆయాలు ఉంటారు కదా వాళ్ళ ద్వారా అసలు విషయం ఏంటి అనేది తెలుసుకుంటాడు. ఇలాగా మీ నాన్నను రక్షించాలనే ఆయన రోజు రోజు కొంచెం కొంచెం విషం పెట్టి అతని బాడీని, రెసిస్టెన్స్ పవర్ని పెంచాడు. కానీ అనుకోకుండా మీ అమ్మే పొరపాటున వచ్చి దాన్ని తినడం వల్ల అలా అయింది. ఎక్కడ మళ్ళీ నీకు కొంచెం ప్రాణం ఉన్నదని తెలిసింది కాబట్టి ఎక్కడ మళ్ళీ నువ్వు కూడా ఏమైపోతావో అన్న భయం కొద్దీ తను బయటికి తీశాడు. అంటే నాకు తెలిసి ఫస్ట్ సిజేరియన్ అయి ఉంటుంది అది. మొత్తానికి పొట్ట కోసి బయటికి తీశాడు. అంతే తప్ప మీ అమ్మను ఆయన ఏం చంపలేదు అని మొత్తం ఉన్న విషయానంతా చెప్పేసరికి తెలుసుకొని బాధపడతాడు. తన తప్పు తెలుసుకుని బిందుసారుడు చాణక్యుడి దగ్గరకు వచ్చి క్షమించమని అడగడానికి వస్తాడు. కానీ చాణక్యుడు యాక్సెప్ట్ చేయడు. సుబంధు ఈలోపు అదే మంత్రి ఉన్నాడు కదా, అతను చాణక్యుడు మళ్ళీ రాజ్యానికి తిరిగి రాకుండా చేయడం కోసం అని చెప్పి ఎవరికీ తెలియకుండా బూడిదతో ఉన్న నిప్పుని ఎరువు కుప్ప మీద వేస్తాడు. వేసేసరికి నివురు కప్పిన నిప్పు అంటారు చూసారా, అలాగా బూడిదతో ఉన్నటువంటి నిప్పు. అయితే గాలికి ఏమవుతుంది, కొంచెం గాలి వచ్చినా కూడా ఆ నివురు కప్పిన నిప్పుతోటి ఎరువు అంతా కూడాను, ఎరువులో ఉండేది భాస్వరమే, ఫాస్ఫరస్సే కదా, సో మొత్తం కుప్పలో మంటలు ఏర్పడి అందులో ఉన్న చాణక్యుడు కూడాను మొత్తానికి అగ్నికి ఆహుతయ్యాడు. అలా ఒక గొప్ప ఆర్థిక శాస్త్రవేత్త, రాజనీతి శాస్త్రవేత్త, మంత్రి, ఫిలాసఫర్, ఇలా ఎన్నో అసలు ఆయనకు ఉన్నటువంటి డిగ్రీస్ ఆర్ ఆయనకు ఉన్నటువంటి తెలివి, ఈ శత్రువుని ఎలా జయించాలి, రాజ్యాన్ని ఎలా నడిపించాలి, కోశాగారాన్ని ఏ విధంగా మనము ఎట్లాంటి పనులకి ఎంత కేటాయించాలి, రెవెన్యూ పెరగాలంటే ఏం చేయాలి, మనిషి ఇంకో మనిషితో సత్సంబంధాలను నెరపాలంటే ఎలా ఉండాలి, ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఎన్నో విషయాల్ని అలాగ మనకు అసలు ప్రతిదీ, మనిషి అనేవాడు ఇలా ఉండాలి, ఇలాంటివి పాటించాలి, పేషెన్స్ గురించి, మనిషిలో ఉండే షార్ట్ టెంపర్స్ గురించి, అరిషడ్ వర్గాల గురించి, ఒకటనేంటి ప్రతి ఒక్క విషయం గురించి చాలా బాగా చెప్పారు. అయితే ఇప్పుడు ఈ కౌటిల్యుడి అర్థశాస్త్రం కానీ లేకపోతే కౌటిల్య నీతి అంటారు, చాణక్య నీతి అంటారు, అలాగే విదురుడు కూడా, విదురుడు విదుర నీతి అని అంటారు అందుకనే, అలాగే విష్ణు శర్మ చెప్పిన నీతి కథలు, ఇలా ఇవన్నీ కనుక అసలు తెలుసుకుంటే మన మీద మనకి ఒక మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది, ఎలా ఉండాలి ప్రపంచంలో అనేది ఒకటి తెలుస్తుంది, ఎలాంటి టఫ్ సిచ్యువేషన్ వచ్చినా ఏ విధంగా ఫేస్ చేయొచ్చు, అసలు ముందు ఎప్పుడైనా సరే ఒక ఆడ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనకి బుర్ర పనిచేయడం మానేస్తుంది. ఆ షాక్ నుంచి తేరుకొని మనం మళ్ళీ దాని గురించి ఆలోచించి పర్ఫెక్ట్ డిసిషన్ తీసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. అలా ఆలోచించడానికి ఎక్కువగా ఉపయుక్తమైనదే ఇదిగో ఇలాంటివన్నీ. అందుకే నేను ఇవాళ ఆయన నీతి కథలు ఆర్ ఆయన చెప్పినటువంటి నీతి సూత్రాలు విషయాలు ఏదైనా సరే వాటి గురించి నేను చెప్దాం అనుకున్నది. సో ప్రస్తుతానికి ఇంకో చిన్న విరామం తీసుకుందాం. ఆ తర్వాత ఈయన చెప్పినటువంటి నీతిలో కొన్ని విషయాల్ని వాళ్ళు తెలుసుకుందాం. ఓకే,
ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్డ్.
హాయ్, నేను మీ కౌసల్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఏ చోట ఉన్నా భారతదేశ ఔన్నత్యాన్ని కొనియాడుతూ సృజనాత్మక సాహిత్యాన్ని, అనువాదాలు, సంగీతం, సినిమా, భక్తి, సైన్స్, హెల్త్, క్రీడలు, ముఖ్యమైన సమాచారాలపై చర్చలు, ముఖాముఖి ఇంటర్వ్యూలు, మంచి సంగతులు, ఇలా ఎన్నో విషయాలను మీకు అందిస్తూ మీ అనుదిన జీవితాల్లో బంధమయ్యే మా స్వరం స్వరమాలిక. స్వరమాలిక కార్యక్రమాలు మీరు వింటున్నారు ప్రతి శుక్ర శనివారాలు మధ్యాహ్నం 2:30 నుండి 3:30 వరకు. భారత కాలమాన ప్రకారం స్వరమాలిక కార్యక్రమాలను మీకు అందిస్తున్నది మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా భారతీయ స్వరం. ప్లీజ్ స్టే ట్యూన్డ్. మీ శ్రీ సత్య గౌతమి. వింటూ ఉండండి స్వరమాలిక. ఎల్లప్పుడూ క్రొత్త విషయాలతో అమెరికా నుండి భారతీయ స్వరం.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 ఆమడలు వెళ్తుంది. కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలోస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నమస్కారం అండి, నేను మీ ఎల్బీ శ్రీరామ్. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నమస్కారం అండి, నేను రఘు కుంచే. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
కరిమ కరుల సంగ్రామము ఘోరము కరము భయావహము కరిమ కరుల సంగ్రామము ఘోరము కరము భయావహము తూగెడు బల సంపద గలదోడు సరి తూగెడు బల సంపద గలదోడు తరుగ నితమి వెను తిరుగక పోరాడు కరి
సంగామము ఘోరము కరము భయావకము కరిమ కరిని తన కరమున గతించి తరికి తటాల్మనిలాగా ఆ కరిని మకరి పటాకములోనికి మరల నీచవే వేగ ఈ కరణి సమరమతి సాగ మరి ధరణి అదరిపడి యూగ జలతరగలు నింగికి రేగ ఇక దశ దిశలును మానోగా తరులు గిరులు ఒకటై పెనగొనగా పరస్పరము హుటాహుటిని తలపడక కదిమ కరుల సంగ్రామము ఘోరము కరము భయావకము జయ శ్రీమద్ రమారమణ గోవిందో ఈ విధంబున 1000 సంవత్సరంబులు రేయింబవలు నీరాటవనాటములకు పోరాటంబు జరిగిన స్థాన బలంబులేని కతంబున క్రమక్రమంబున గజేంద్రుని బలంబు సన్నగిల్లుటయు మొసలి వారి నుండి తప్పించుకును మార్గంబు గానక దైన్యంబు జల్ది ఆ ఏనుగరేడు శ్రీమన్నారాయణును గుర్చి ఏ విధంగా ప్రార్థించాడయా అంటే లవొక్కింతయులేదు ధైర్యము వినోలంబయ్యే ప్రాణంబులు కాబుల్ తప్పెను మూర్చవచ్చే తను ఉండ్రమంబయ్యడి నీవే తప్పజి తప్పదం బెరుగ మల్లింపల్దగు దీను రావే ఈశ్వర కావమే వరద సంరక్షింపు భద్రాత్మక సంరక్షింపు భద్రాత్మక ఆ యాత్రనాదము వైకుంఠపురంబున వినోదాసక్తుడైన విష్ణు భగవానునికి వినబడినంతని ఆ భక్తావనుడు తిరికింజప్పడు శంఖ చక్రయుగము చేదో ఈ సంధింపడు ఏ పరివారంబును జీరడు అభ్రగపతి బన్నింపడు ఆ కర్ణికాంతరథం మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి తన వెంటన్సిరి లచ్చి వెంటన వరోధౌరాతము దాని వెంటను పక్షీంద్రుడు వాణి పొంతను ధను కౌమోదకి శంఖ చక్ర నికాయంబును నారదుండు ధ్వజిని కాంతుండురాన్ వచ్చి రొయ్యన వైకుంఠపురంబునల్ గలుగువారవాల గోపాలము అంత చక్రి నిజ చక్ర ప్రయోగంబున ఆ మొసలిని కసిమ సంగిన ఆ కరిమకరులు తమ తమ శాపంబులు తొలంగి తొంటి రూపంబుల పొంది అనగా గజేంద్రుడు ఇంద్రజుమ్నుడను ద్రవిడాశీసుడుగను ఆ మొసలి హుహూయను గంధర్వుడుగను మారి లక్ష్మీ సమేతుడైన శ్రీమన్నారాయణుని కీర్తించి మోక్షపదంబు పొందిరి. జయ శ్రీమద్రమారమణ.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతుంది. మీ ఆర్జే వెన్నెల, చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో నీతి సూత్రాల విషయానికి వస్తే, ఆయన చెప్పినటువంటి నీతి సూత్రాల్లో మెయిన్గా మనం గమనించాల్సింది, అసలు ఒక రాజుకి ఉండాల్సినది ఏంటి, లేదు అసలు ఒక మంచి రాజ్యాన్ని సంపాదించడం సర్వసుఖాలకి కారణం. ఎలాగా అంటే, సుఖస్య మూలం ధర్మ, ధర్మస్య మూలం అర్థ, అర్థస్య మూలం రాజ్యం, రాజ్యస్య మూలం ఇంద్రియజయ, ఇంద్రియస్య మూలం వినయ, వినయస్య మూలం వృద్ధోపసేవ. అంటే ఇంకా చాలా కూడా ఉంది, ప్రస్తుతానికి ఇక్కడితో ఆపి ముందు దీని మీనింగ్ తెలుసుకున్న తర్వాత మిగతా వాటికి వెళ్దాం. ధర్మము సుఖానికి మూలం. ఏ సుఖమైనా సరే మనం ధర్మబద్ధంగా ఉంటేనే మన మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. లేకపోతే అమ్మో ఇప్పుడు ఈ విషయం తెలిసిపోతే పరిస్థితి ఏంటో అన్న ఒక టెన్షన్ ఉంటుంది చూసారా. ఆ టెన్షన్ ఉన్నప్పుడు మీరు నిజంగా సుఖంగా ఉన్న ఆ సుఖాన్ని మీరు అనుభవించలేరు. సో ధర్మం సుఖానికి మూలం. ధర్మస్య మూలం అర్థ, ఆ ధర్మానికి మూలం అర్థం, అంటే మళ్ళీ ధనం. అర్థానికి మూలం రాజ్యం, మరి ధనం కావాలంటే రాజ్యం కావాలి. రాజ్యానికి అంటే అధికారానికి మూలం ఇంద్రియాన్ని వశంలో ఉంచుకోవడం. ఇక్కడ అది ఈయన చెప్పిన నీతి సూత్రాలు ఏవైనా సరే అవి ఎప్పటికైనా అంటే ఎటువంటి కాల పరిస్థితులకైనా సరే పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఇదేదో బీసీ కాలం నాటిది ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ కుదురుతున్నాయని అనుకుంటారా మీరు? అస్సలు కాదు. ఎందుకంటే ఇందులో చెప్పిన ప్రతీది యూనివర్సల్ ట్రూత్. సన్ రైసెస్ ఇన్ ద ఈస్ట్ అన్నది ఎలాగ అది ఎవరు మార్చలేని సత్యమో, అలాగే మనం ధర్మంగా ఉంటేనే మనకి సుఖశాంతులు ఉంటాయి. అలాగే మనం ధర్మంగా ఉండాలి అని అంటే ధనమే కావాలి. ధనం లేనివాడు ఎప్పుడు ధర్మంగా ఉండకుండా కక్కుర్తి పడుతూ ఉంటాడు. ఆ ధర్మానికి మూలం ధనం. అలాగే ఆ ధనానికి మూలం ఏంటి? రాజ్యం. ఆ రాజ్యానికి మూలం ఇంద్రియాలని కంట్రోల్లో పెట్టుకోవడం, అరిషడ్వర్గాల్ని కంట్రోల్లో పెట్టుకోవడం. ఎందుకంటే ఒకసారి పవర్ చేతికి వచ్చిన తర్వాత, అరే నా చేతిలో పవర్ ఉంది ఇప్పుడు నన్ను ఎవరు ఏం చేయలేరు అన్నట్టుగా ప్రవర్తిస్తారు. అది ఉండకుండా అప్పుడు కూడా ఇంద్రియాలని నిగ్రహంగా పెట్టుకోగలగడమే అసలైనటువంటి ఒక విజయం. అలా ఇంద్రియాలను జయించడానికి మూల కారణం వినయం. వినయం తెచ్చిపెట్టుకున్న వినయం, నక్క వినయం కాకుండా నిజంగా వినయం అనేది ఉన్నవాళ్ళు ఎవరూ కూడాను ఇలా అహంకారం కానీ లేదా అరిషడ్ వర్గాలు కానీ ఏవి ప్రదర్శించరు. ప్రశాంతంగానే ఉంటారు వాళ్ళు ఎప్పుడు. పెద్దవాళ్ళని విద్యావంతుల్ని సేవించడం వల్ల ఆ వినయం అనేది మనకు వస్తుంది. పెద్దవాళ్ళతో పొగరుగా మాట్లాడుతూ, లేకపోతే కాస్త మంచి టాలెంట్ ఉన్న వాళ్ళని మనం గుర్తించకుండా అదేం పెద్ద గొప్ప, నేనే గొప్ప అనుకుంటూ ఇలా ఉంటే గనక అసలు ఏమాత్రం ఫలితమే ఉండదు. వినయం ఎక్కడి నుంచి వస్తుంది? వినయం లేకపోతే ఇంద్రియాలు కంట్రోల్లో ఉండవు. ఇంద్రియాల్లో కంట్రోల్లో లేకపోతే రాజ్యం ఉండి వేస్ట్. ఇలా అన్నమాట, ఒకదానికొకటి ఇట్ ఈస్ ఇంటర్లింక్డ్. అలాగే వృద్ధోపసేవయ విజ్ఞానం, వృద్ధుల సేవ వలన విజ్ఞానం వస్తుంది. విజ్ఞానేన ఆత్మనం సంపాదయత్. పెద్దలతోటి మనం ఫ్రెండ్షిప్ చేస్తాం కదా, ఆ సంపాదించుకున్న విజ్ఞానం చేత అసలు వినయము విజ్ఞానం ఈ రెండూ లేనివాడు మొత్తం అన్ని తనని తాను కోల్పోయినట్టు, సర్వం కోల్పోయినట్టు. ఆ రెండూ ఉన్నవాడు తనని తాను కొంచెం ఒక ట్రాక్లో పెట్టుకుని స్ట్రీమ్లైన్ చేసుకుని తను మంచి మార్గంలో వెళ్తాడు. ఆత్మ సంపాదనం అంటే అదే. అలాగే సంపాదితాత్మ జితాత్మ భవతి. ఆత్మని సంపాదించుకున్నవాడు తనను తాను జయించిన ఒక వ్యక్తిగా అసలు తనను తాను కంట్రోల్లో ఉంచుకుంటాడు. జితాత్మ సర్వార్థై సంయుజ్యతే. ఆత్మని జయించిన వాడు అసలు ఇది అది లేదు, అన్ని లాభాలని పొందగలుగుతాడు. అర్థం అంటే ధనం, దాన్ని కూడా పొందగలుగుతాడు. అర్ధ సంపద్ ప్రకృతి సంపదం కరోతి. అర్ధ సంపద అంటే ధనము ప్రకృతి సంపదని ఇస్తుంది. అంటే మన ఫ్రెండ్స్, పెద్దవాళ్ళు, ధనాగారం, రాష్ట్రం, దుర్గం, సైన్యం, ఈ ఆరింటికి ప్రకృతులు అని పేరు. గవర్నింగ్ ఆఫ్ ది కంట్రీ చెప్పాలంటే దానికి కావలసినవి ఇదిగో ఈ ఆరే: అమాత్యులు, మిత్రులు, ధనాగారం, రాష్ట్రం, దుర్గం, సైన్యం. ఈ అర్థ సంపద బాగుంటే ఇవన్నీ బాగుంటాయి. ఈ గవర్నింగ్ బాడీస్ ఆఫ్ ద కంట్రీ అనేవి ఈ ఆరు చక్కగా ఉంటాయి. అప్పుడు ఈ ప్రకృతి సంపద హ్యనాయకమపి రాజ్యం నీయతే. ప్రకృతి సంపద చేత ఈ రాజ్య వ్యవహారాల నాయకుడు అంటే రాజు, పరిపాలకుడు లేకపోయినా కూడా గడిచిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒకప్పుడు అప్పుడప్పుడు ప్రభుత్వాలు పడిపోయినా కూడా ఐఏఎస్ అధికారులు, భద్రతా సైన్యాధికారులు ఇలాంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళ పనులు కరెక్ట్గా కనుక నిర్వర్తిస్తే వ్యవహారం అంతా కరెక్ట్గా నడుస్తున్నట్టే ఉంటుంది, పెద్దంత ఏమి ఉండదు. ఎందుకంటే వీళ్ళేముంది, హార్డ్లీ ఇదిగో విదేశీ ప్రయాణాలకు వెళ్ళారు, లేకపోతే అటు వెళ్ళారు, ఇటు వెళ్ళారు, ఇలాంటివే కదా. మెయిన్ గవర్నింగ్ బాడీ ఏదైతే ఉందో అది కనుక పర్ఫెక్ట్గా నడిస్తే ఇంకా మిగతా ఏవి ఒకటి రెండు రోజులు కొంచెం అల్లకల్లోలం అయినా కూడా ఇట్స్ ఓకే, దాన్ని సెటిల్ చేసుకోవచ్చు. అది అంటే ఇక్కడ మనకి తెలియాల్సింది ఏంటంటే, చాలాసార్లు మనము గవర్నింగ్ బాడీ గురించి పెద్ద పట్టించుకోము. ఇప్పుడు మీరు చూడండి, ప్రభుత్వాలు మారిన తర్వాత ఈ ఐఏఎస్ ఆఫీసర్స్ని అర్జెంటుగా బదిలీలు చేసేస్తూ ఉంటారు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళని పెట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు ప్రజెంట్ డే సిచ్యువేషన్ కనుక తీసుకుంటే ఇలాగే కదా జరిగేది. సో ఈ గవర్నింగ్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కంట్రోల్లో పెట్టుకుని వీళ్ళకి నచ్చినట్టుగా పరిపాలించడం అనేది ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్. యాక్చువల్గా అయితే కనుక ఎవరైతే నిజంగా ఇప్పుడు ఇంత కష్టపడి ఐఏఎస్లు, ఐపీఎస్లు చదివి క్రాక్ చేయడం అది మామూలు విషయం కాదు. అంతవరకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి స్వతంత్ర అధికారాలు లేవు కదా, వాళ్ళు ఓన్లీ గవర్నింగ్ బాడీస్. సో గవర్నమెంట్ ఎలా చెప్తే వాళ్ళు పాస్ చేసిన జీవోని వాళ్ళు స్ట్రీమ్లైన్ చేసుకుని ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తారు. అంటే ఏంటి, ఒక ప్రభుత్వానికి ఏదైతే ఒక వెన్నుదన్నుగా ఉండి వాళ్ళకి అన్ని విషయాల్లోనూ తోడ్పాటును అందిస్తుందో, అంటే వాళ్ళ రిప్రజెంటేటివ్, ఇప్పుడు మనం ఏదైనా ఒకటి చెప్తాం ఒక కలెక్టర్ దగ్గరికి, మనం ఒక విషయాన్ని తీసుకెళ్తాం, వీళ్ళు దాన్ని ఇంకా హయ్యర్ ఆఫీషియల్స్కి, తర్వాత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు. అలాగే ప్రభుత్వం ఏదైతే ఒక పథకాన్ని ప్రవేశపెడితే దాన్ని స్ట్రీమ్లైన్ చేసి ప్రజలు అంటే చివరి వరకు ఆ బెనిఫిట్స్ పొందుతున్నారా లేదా అనేది మొత్తం డెలివర్ అయ్యేలా చూసుకోవడము, దాంట్లో ఏమైనా అవకతవకలు ఉన్నాయా చూసుకోవడము, ఇవన్నీ కూడా వీళ్ళు చేసే పనే. సో ఈ ప్రకారం చూసుకుంటే కనుక అన్నీ ఒక స్ట్రీమ్లైన్ అయ్యి వెళ్ళాలి అని అంటే గవర్నింగ్ బాడీస్ చాలా ముఖ్యం. సో అందులోనే ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఈ ఆరు ఉన్నాయి కదా, ఆ ఆరు అంటే ప్రకృతి సంపద అని ఆయన అన్నదాని ప్రకారం గవర్నింగ్ బాడీస్ ఆఫ్ ది కంట్రీ: అమాత్యులు, మిత్రులు, ధనాగారం. అమాత్యులు అంటే ఇంకా మిగతా ఈ కోలీగ్స్, మంత్రివర్గం, ఫ్రెండ్స్, కోసాగారం బడ్జెట్కి సంబంధించిన ఖజానా, రాష్ట్రం, దుర్గం, సైన్యం. సైన్యం అసలు ఇంకా అందుకనే కదా త్రివిధ దళాలు కూడా రాష్ట్రపతి అండర్లో ఎందుకుంటాయి, సుప్రీం తనే కాబట్టి. సో ఇలా మొత్తం అంటే ఒక గవర్నింగ్ బాడీని రూల్ చేయగలిగేది రాజైనప్పుడు మరి తను ఎంత కంట్రోల్లో ఉండాలి, ఇలాంటి అరిషడ్ వర్గాలు అవేం లేకుండా వినయంతో ఉండాలి, ఎట్ ది సేమ్ టైం ధీరత్వము చూపించాలి. ఒక్కోసారి ఒక్కొక్కటి అలా అన్ని విషయాల్లోనూ ఒకేలా ఉండరు కదా. సో ఇంత విచక్షణ కలిగి ఉన్నటువంటి రాజు ఎవరైనా సరే చక్కగా పరిపాలిస్తాడు. అలా రాజు చక్కగా పరిపాలించాలి అంటే అరిషడ్ వర్గాల్ని జయించాలి, వినయంతో ఉండాలి, పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వాలి, చదువుకున్న వాళ్ళకి గౌరవం ఇవ్వాలి. ఇలా ఇవన్నీ చేస్తే అప్పుడు ఈ గవర్నింగ్ బాడీస్ సైతం సంతోషంగా ఉంటాయి, అండ్ అవి కూడాను ప్రభుత్వానికి కరెక్ట్గా కోఆపరేట్ చేస్తాయి. ఇలా ఇంకా బోల్డని నీతులు చెప్పారు ఆయన. నీతులు అంటే ఏదా నీతులు చెప్పేవాళ్ళు చాలామంది చెప్తారని కాదు, మనకి నిజంగా అవసరమైనటువంటి విషయాలు. సో వాటి గురించి నెక్స్ట్ వీక్, నెక్స్ట్ సాటర్డే కూడా ఖచ్చితంగా మనం మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి ఇవాళకి ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. తిరిగి మండే రోజు చిత్రంబళారు చిత్రంలో మామూలు విషయాలతో కలుద్దాం. అంతవరకు దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. హ్యావ్ ఎ హ్యాపీ వీకెండ్.
ఇప్పటి వరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి
చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం ఫిబ్రవరి 24, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం. ఈ కార్యక్రమంపై మీ సలహాలు, సూచనలు, ప్రశంసలు, విమర్శలు మా వెబ్సైట్ www.mindmedia.com కానీ మా ఫేస్బుక్ గ్రూప్లో కానీ తెలియజేయగలరు. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఎగ్జైటింగ్ ప్రోగ్రామ్స్. థ్యాంక్ యూ.
పాలిటిక్స్, క్రేజీ ఫ్యాక్ట్స్, రిలేషన్స్, ఎఫెక్షన్స్, స్కామ్లు, డ్యామ్లు, స్పోర్ట్స్, ఫేమస్ హాలిడే స్పాట్స్, గాసిప్స్, క్రేజీ టిప్స్, ఇలా కాదేది ఈ ఆర్జే వెన్నెలకి అనర్హం. అందుకే నాకు తారసపడినవన్నీ రసరమ్యంగా మీకు అందిస్తాను. చిత్రం భడారే విచిత్రంలో స్టేటి ఉంటూ మై ఇన్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. వింటారు కదా
చిత్రం భడారే విచిత్రం,
మీ ఆర్జే వెన్నెలతో.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.